ఆ పైన బ్రహ్మతీర్థం అని ఒకటి ఉన్నది. బ్రహ్మహత్యా పాపం తొలగించే తీర్థం కనుక అది బ్రహ్మతీర్థం అని పిలువబడింది. ఆ కాక సప్తర్షి తీర్థం అని ఉన్నది. అంగిరుడు, వశిష్ఠుడు మొదలైనటువంటి సప్తఋషులు విడివిడిగా 7 తీర్థములను అక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళు స్నానం చేయడం కోసం తయారు చేసుకున్న తీర్థస్థలములు సప్తఋషుల యొక్క పేరు మీదుగా సప్తర్షి తీర్థములు అని పిలువబడ్డాయి. ఈ విధంగా అక్కడ 1-2 కాదు, అనేక తీర్థములు ఉన్నాయి. ఇది కాక పైన 3 కోట్ల మీద అర్ధ అంటే 3.5 కోట్ల తీర్థములు ఉన్నాయండి మొత్తం, చిన్న చిత్తగా కలిపి. నేను చెప్పలేదు, ఇందులో రాసిన మాట చెబుతున్నాను. 3.5 కోటి. ఏ వెంకటాద్రి అంటే ఎంత పెద్దదండి, ఇప్పుడున్న కొండలే కాదు, ఆ కొండల శ్రేణులు ఆ చుట్టుపక్కల ప్రాంతం ఎంత వెంకటాద్రి యొక్క క్షేత్రంలోకి వస్తాయి. అందుకే 3.5 కోటి, 3.5 క్రోర్స్ తీర్థములు ఉన్నాయి. ఇక ద్వాపర యుగంలో పాండవ తీర్థము అని ఒక తీర్థం అక్కడ ఏర్పడింది, దాని గురించి కూడా చెబుతున్నాను వినండి. ఎందుకంటే ఈ కలియుగం ప్రారంభంలో శౌనకాదులకు సూతుడు ఈ కథ చెప్పాడు, కాబట్టి సూతుడు కథ చెప్పేనాటికి కలియుగం వచ్చేసింది. పాండవుల యొక్క కథ అప్పటికే జగత్ప్రసిద్ధికి ఎక్కింది, అందుకే స్పష్టముగా సూత మహర్షి వాళ్ళకి పాండవ తీర్థం గురించి చెప్పాడు. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు తీర్థయాత్రలు చేశారు కదా, అడవుల్లోకి వెళ్ళొచ్చు, ఊళ్ళల్లోకి వెళ్ళకూడదు వాళ్ళు, అందుకే బదరి వెళ్ళారు కదా. అప్పుడేగా గంధమాదన పర్వతం మీద ఆంజనేయుడిని చూడగలిగాడు భీముడు. కాబట్టి పాండవులకు అరణ్యవాసం బాగా కలిసి వచ్చింది, అడవుల్లోనే తిరుగుతూ అడవుల్లో ఉండే క్షేత్రాలన్నీ చూశారు వాళ్ళు. ఒకసారి కృష్ణుడు పాండవుల దగ్గరకు వచ్చాడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు. వాళ్ళు, మేము చాలా కష్టాలు పడుతున్నాం, నలిగిపోతున్నాం, ఎప్పటికైనా ఈ కష్టములలోంచి బయటపడతామా అని ఏడ్చారట. ఒకనాడే మును ఆపదలకు విడుమరగాంచి విప్రులం చుట్టల పెట్టుకొని సుఖముండనో పుదుముకో ఇప్పాటెందు కలదే ఉర్విజనులకు అంటాడు పాపం ధర్మరాజు. తిక్కన గారి అందమైన పద్యం ఇది. ఎప్పటికైనా ఈ కష్టాల్లోంచి బయటపడతామా, ఈ బ్రాహ్మణుల్ని చుట్టాలని అందరినీ కూడా పెట్టుకుని వాళ్ళకి ఇంత అన్నం పెడుతూ వాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ సుఖంగా ఉండగలమా, భూలోకంలో మానవులకు ఇటువంటి కష్టాలు అసలు వస్తాయా, రాజ్యం విడిచిపెట్టి బంధువుల్ని విడిచిపెట్టి అడవుల్లో జంతువుల్లో జంతువులం పక్షుల్లో పక్షులమై బతుకుతున్నాం అని బాధపడితే, అప్పుడు కృష్ణుడు ప్రతి జీవికి ఎప్పుడో ఒకప్పుడు సుఖము కష్టము వస్తాయి, ఓ పాండవాత్మతుల్లారా మీరేం భయపడకండి, కాలం కలిసి రానప్పుడు ఎంత గొప్పవాడైనా కష్టాలు అనుభవిస్తాడు, కాలమే సుఖమిస్తుంది, కాలమే కష్టమిస్తుంది, కర్మవశం వల్ల కాలం ఇచ్చే కష్టాలు అనుభవించాలి. ఏం మహానుభావులు మాత్రం చివాట్లు తినడం లేదా, మిమ్మల్ని దుర్యోధనుడు తిట్టాడు, ద్రౌపదిని తిట్టాడు, నోటికొచ్చినట్లు మాట్లాడారు, ఈ మొగుళ్ళను వదిలిపెట్టి దుర్యోధనుడిని వరించు అని నీచుడు కర్ణుడు మిమ్మల్ని అనడానికి గల కారణం కాలప్రభావం అన్నాడు ఆయన. ఇప్పుడు ఆలోచించండి, అసలు ద్రౌపది లాంటి పతివ్రతకు అలాంటి కష్టం వచ్చిందండి పాపం, ఎన్ని వాగుళ్ళు వాగారండి దుర్యోధనాదులు, చీరలు ఎవరన్నా అసలు ఒలుస్తారా, ఎంత పాపాత్ముడైనా అవతలవాడి మీద ఎంత కసున్నా ఒక పబ్లిక్ సభాస్థలంలో చీరలు ఒలవడమా, తొడ మీద కూర్చో అని ఆ నీచుడు పలకడమా, కర్ణుడు ఈ మొగుళ్ళతో ఏం పని, ఈ మొగుళ్ళను వరించండమా, ఇటువంటి దాన్ని విని సహించారు పాపం పాండవులు ధర్మరాజు కోసం. అసలు అప్పుడే నరికి అవతల భార్యలేడు, ఒక క్షణం కొంచెం కోపం వచ్చినటువంటి భీముణ్ణి అని వదిలేసి ఉంటే ధర్మరాజు 5 నిమిషాల్లో అక్కడ వాళ్ళందరినీ తలకాయలు పగలగొట్టి, కొబ్బరికాయ పగలగొట్టే పగలగొట్టేసేవాడే తెలిసినా. ఏం చేస్తాం కాలం వల్ల ఆయన పాపం ధర్మరాజు మాట కాదని లేక కట్టుబడిపోయాడు. కాబట్టి వాళ్ళే అని కష్టాలు పడితే ఈ కలియుగంలో చిన్న చిత్తక కష్టం వచ్చి మనం ఎందుకు బాధపడ్డాం, మన పురాణానికి ఎవడో దిక్కుమాలాడు డిజలైక్ కొడితేనో కామెంట్ పెడితేనో మనం ఎందుకు భయపడ్డాం, దుర్యోధనులు లాంటి వాళ్ళు ఉంటారని గ్రహించండి అంతే, మనం ధర్మరాజు లాంటి వాళ్ళం కాబట్టి వాళ్ళ గురించి పెద్ద ఏం పట్టించుకోకండి. ఈ నీచుల కామెంట్లు మిమ్మల్ని ఏమీ చెయ్యవు, మీరు బయటకు వెళ్ళాక అయ్యో వాడు తిట్టాడండి ఆఫీసులో అలా అన్నాడండి అని ఏం బెంగపెట్టుకోకండి. ఈ బోడి వ్యక్తులు మిమ్మల్ని ఏమన్నా మీకేమీ ఒరగదు, మీకు వచ్చే నష్టం లేదు, మీరు దర్జాగా భాగవతాన్ని వినండి, భగవత్ కథలు వినండి, భగవన్నామం చెయ్యండి, మీ వెంట భగవంతుడు ఉంటాడు. అందుకని శ్రీకృష్ణుడు మీకు మంచి రోజులు వస్తున్నాయి, ఇప్పుడు ఎలాగో మీరు తీర్థయాత్రలకు బయలుదేరారు, మీరంతా కలిసి ఈ అడవుల్లో తిరుగుతూ శ్రీ వెంకటాద్రికి చేరండి.
వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన ఈ శ్లోకం స్కాంద పురాణంలో వైష్ణవఖండంలో అది. వెంకటాచలముతో సమానమైన క్షేత్రం బ్రహ్మాండంలో మరొకటి లేదు. అక్కడికి వెళ్ళి పరమ పావన తీర్థాలు ఉన్నాయి, అక్కడ స్నానం చేయండి. స్నాన పాన జపం కుర్యాత్, స్నానము పానం అంటే నీళ్లు తాగడం, జపము చేయండి, స్నానం చేయండి, అక్కడ నీరు ఆచమనం పేరుతో తాగండి, అక్కడ జపం చేయండి, మీ పాపాలు హరిస్తాయి, మీకు శుభాలు కలుగుతాయి అని కృష్ణుడు వాళ్ళని వెంకటాద్రి పంపాడు. అప్పుడు పాండవులు ఏం చేశారు, వృషభస్థే రవౌ రాధే ద్వాదశ్యాం రవివాసరే శుక్లే వాప్యథవా కృష్ణే పక్షే భౌమ సమన్వితే. కొండ మీదకు వచ్చారు. వాళ్ళ అదృష్టవశాత్తు కృష్ణుడు వాళ్ళు ఎప్పుడు స్నానము చేస్తే ఆ కొండ మీద ఎక్కువ సులభమైన భగవద్ అనుగ్రహం లభిస్తుందో, సులభంగా భగవద్ అనుగ్రహం లభిస్తుందో, సులభంగా భగవంతుడి కటాక్షం లభిస్తుందో చెప్పాడు. వృషభస్థే రవౌ, సూర్యుడు వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు, మనకి తమిళులకి ఒక తేడా ఉందండి, మనది చాంద్రమానం, తమిళులది సూర్యమానం, అందుకే సౌరమానం. సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తే వాళ్ళు దాన్ని మేషమాసము అంటారు, సూర్యుడు వృషభ రాశిలో ప్రవేశిస్తే వృషభ మాసము అంటారు. ఇలా 12 రాశులలో సూర్యుడు ప్రవేశించినప్పుడు 12 మాసాలు వస్తాయి, అందుకే వాళ్ళది మకర మాసం, ధనుర్మాసం, మీనమాసం. మకర రాశిలోకి గనక సూర్యుడు ప్రవేశిస్తే మకర మాసం, అదే ధనురాశిలో ప్రవేశిస్తే ధనుర్మాసం, అందుకే ధనుర్మాస నియమాలు వాళ్ళు పాటిస్తారు. కాబట్టి వాళ్ళవన్నీ రాశుల యొక్క మాసాలు, మనం అలా కాదు. చంద్రుడు పూర్ణిమ నాడు ఏ నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడో ఆ నక్షత్రం పేరు మాసానికి వస్తుంది, అందుకని మనది చాంద్రమానం. ఉదాహరణకి చిత్త అని ఒక నక్షత్రం ఉన్నది, ఈ చిత్ర అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉందనుకోండి, పూర్ణిమ నాడు చిత్ర ఉంటే అందులో చంద్రుడు ప్రవేశించాడు గనక, పూర్ణిమ నాడు చంద్రుడు అందులో ఉన్నాడు గనక చైత్రమాసం అనమాట ఆ మాసం. విశాఖ నక్షత్రంలో పూర్ణిమ నాడు చంద్రుడు ప్రవేశిస్తాడు గనక అది వైశాఖ మాసం, అంటే పూర్ణిమ నాడు విశాఖ ఉంటే అది వైశాఖ మాసం. జ్యేష్ఠ నక్షత్రం పూర్ణిమ నాడు వస్తే జ్యేష్ఠమాసం, పూర్వాషాఢ లేక ఉత్తరాషాఢ పూర్ణిమ నాడు ఉంటే ఆషాఢమాసం, శ్రవణం అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే శ్రవణమాసం, పూర్వభాద్ర లేక ఉత్తరాభాద్ర అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అది భాద్రపదమాసం. సరే ఇలా వచ్చాయన్నమాట మనకి. అలాగే అశ్విని నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అశ్వయుజం, అశ్వయుక్కు కనుక అశ్వయుజమాసం అది. కృత్తిక అనే నక్షత్రంలో పూర్ణిమ ఉంటే, పూర్ణిమ నాడు కృత్తిక నక్షత్రం ఉంటే కార్తీక మాసం, అందుకే కార్తీకం అనకూడదు కార్తీక మాసం అన్నారు. ఈ విధంగా మన మాసాలు వచ్చాయి. మృగశీర్షలో పూర్ణిమ ఉంటే మార్గశీర్షం, ఇంకా మీకు ఏమేం చెప్పగలదు, పుష్యం ఉంటే పుష్యమాసం, మఖ నక్షత్రంలో పూర్ణిమ ఉంటే అది మాఘమాసం. ఉత్తర ఫల్గుని లేక పూర్వ ఫల్గుని, పొబ్బ ఉత్తర ఈ రెండింటిలో ఏదో ఒక నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అది ఫాల్గుణ మాసం. మనది చాంద్రం, వాళ్ళదేమో సౌరమానం. అందుకని ఇక్కడ ఏం చేశారు, వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు కానీ లేదా రాధే, రాధ అంటే విశాఖ నక్షత్రం, విశాఖ నక్షత్రంలో చంద్రుడు ప్రవేశిస్తే అంటే వైశాఖ మాస పూర్ణిమ అన్నమాట ఆనాడు కానీ, లేక ద్వాదశితో కూడిన ఆదివారం, ద్వాదశి భానువారం నాడు కానీ, శుక్లపక్షం కానీ కృష్ణపక్షంలో కానీ ఏ పక్షంలో అయినా కుజునితో కలిసి ఉన్నప్పుడు, అనగా శుక్లపక్షపు మంగళవారం లేక కృష్ణపక్షపు మంగళవారం, ఈ రోజులలో కొండ మీద ఒక తీర్థం ఉన్నది, ఆ తీర్థంలో స్నానం చేస్తే వాళ్ళు పరమ పుణ్యాత్ములు అవుతారు. ఇంతకీ ఆ తీర్థమే పాండవ తీర్థం. పాండవులు కొండ మీదకి వెళ్ళి ఈ తిథులలో అక్కడ స్నానం చేశారట. స్నానం చేయడం కోసం వాళ్ళు ఒక కుండము తవ్వుకున్నారట వాళ్ళే, ఆ కుండం క్రమంగా పాండవుల యొక్క పేరు మీదుగా పాండవ తీర్థం అయ్యింది. ఆ తీర్థం పరమ పవిత్రమైనది. వాళ్ళు అందులో స్నానం చేయగానే కొండ మీదకు వచ్చి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి తీర్థంలో స్నానం చేయగానే వాళ్ళ పాపాలు పోయాయి. ఆ ప్రభావం వల్లే తర్వాత వాళ్ళు యుద్ధంలో విజయం పొందారని కృష్ణుడు స్వయంగా చెప్పాడు వెంకటాచల మహాత్మ్యంలో. ఇప్పుడు మళ్ళీ మీకు చెబుతున్నాను, పాండవులు స్నానం చేసిన ఆ తీర్థమే ఈనాడు పాండవ తీర్థం అని పిలువబడుతున్నది. అందులో సూర్యుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు, చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్నప్పుడు, ఆదివారం ద్వాదశి వచ్చినప్పుడు, కుదుడు శుక్లకృష్ణ పక్షాలలో ఉన్నప్పుడు, వీటిల్లో ఎప్పుడైనా అక్కడ స్నానం చేస్తే మన కోటి జన్మల పాపాలు తొలగిపోతాయి. మీరు ఏ రంగంలో అడుగు పెట్టినా విజయం పొందుతారు. ఒక ఆయన కోర్టు కేసులో నలిగిపోతున్నాడు. నేను చెప్పినటువంటి రోజుల్లో ఏదో ఓ రోజు మిగతావన్నీ పక్కన పెట్టండి, కనీసం ద్వాదశి ఆదివారం వచ్చినప్పుడు ఆ మాత్రం తెలుసుకుని వెళ్ళలేమా? విశాఖ చంద్రుడు కలిసి ఉన్నప్పుడు వెళ్ళలేమా? వెళ్ళగలం. తెలుసుకుని వెళ్ళి స్నానం చేశామంటే కోర్టులో గ్యారంటీగా విజయం లభిస్తుంది. పరీక్షల్లోకి విజయం పొందాలనుకున్నప్పుడు, అంటే రేపు రాబోతున్నాయి పరీక్షలు, అందులో విజయం పొంది తీరాలి, 50 గ్రాండ్ సక్సెస్ రావాలనుకుంటే ఈ కాలంలో అక్కడికి వెళ్ళి ఆ పాండవ తీర్థంలో స్నానం చేయండి, విజయం వచ్చి తీరుతుంది. ముందుగానే చేయాలి, అప్పటికప్పుడు లేటెస్ట్గా కాకుండా, మరీ లేటుగా కాకుండా. తెల్లారితే పరీక్షలుగా అక్కడికి పరిగెత్తికెడితే కష్టం కదా, పరీక్ష ఎగిరిపోతుంది. ఓ 2 నెలల ముందో 3 నెలల ముందో వెళ్ళి స్నానం చేస్తే ఆ పరీక్షల్లో విజయం పొందుతాం. ఇలా ఒకటి కాదు, అన్ని రంగాలలోనూ విజయం ఇచ్చేటటువంటి తీర్థం పాండవ తీర్థం. అక్కడ స్నానం చేశాకే ధర్మరాజు గారి కళ వచ్చిందిట. కళలో శ్రీహరి ప్రత్యక్షమై మీరు శీఘ్రకాలములో కేవలం 3 సంవత్సరములలోపు విజయం పొందుతారన్నాడు. అన్నట్టుగానే ఆ తర్వాత 2 ఏళ్ళకి అరణ్యవాసం అయిపోయింది, తర్వాత 7 ఏళ్ళది అజ్ఞాతవాసం పూర్తయింది, వాళ్ళకి విజయం లభించింది. ఇప్పటికీ ఆ పాండవ తీర్థం పైన ఉన్నది. ఇది కాకుండా ఇంకా జరాహరాద తీర్థాలు చాలా ఉన్నాయి. ముసలితనాన్ని తొలగించే తీర్థాలు, రోగాలు తొలగించే తీర్థములు వంటి తీర్థములు ఆ కొండ మీద చాలా ఉన్నాయి అని చెప్పగా, ఎంత విన్నా నా మనస్సు ఇంకా 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 ఏదో వినాలనిపిస్తున్నది. కాబట్టి పుష్కరిణి తీర్థ మహిమ ఇంకా వివరించమన్నాడు సౌనకుడు. అయితే చెబుతున్నాను విను, తెలిసి కాని తెలియక కాని మానవుడు నిరంతరం చేసే మహాదోషములను తొలగించి ఆనందం ప్రసాదించే తీర్థం స్వామి పుష్కరిణి. ఈ స్వామి పుష్కరిణి యొక్క దివ్య మహిమ నీకు వివరిస్తున్నాను. ఒకప్పుడు చంద్రవంశంలో నందుడు అని ఒక రాజు పుట్టాడు. చంద్రవంశం వాడు ఆయన. ఆయన ధర్మాత్ముడు. ఆయన ధర్మాత్ముడే కానీ దురదృష్టవశాత్తు ఆయనకి పనికి మళ్ళీ కొడుకోడు పుట్టాట. అదేంటో తెలియదండి, తండ్రులు గొప్పవాళ్ళు అయితే పిల్లలు గొప్పవాడు కారు కొన్ని చోట్ల. తండ్రి పనికి మాలడితే కుర్రాడు గొప్పవాడు అవుతూ ఉంటాడు. తండ్రి పిసిడి కొట్టయితే కొడుకేమో విచ్చలుడిగా ఖర్చు పెట్టి దానం చేసేవాడు అవుతాడు. ఏమిటో భగవన్ లేరా. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు పుడతారు. మాట వరసకు కూడా రూపాయి తీసి ఖర్చు పెట్టని ఒట్టి పిసిడి కొట్టు తండ్రిని ఒక ఆయన చూశాను నేను. ఇక వాళ్ళ అబ్బాయి చేతికి ఎముకు లేకుండా దానం చేసేవాడు. నా క్లాస్మేట్ కూడా అబ్బాయి, నేను ఆశ్చర్యపోయేవాడు అనమాట. మీ నాన్నకి తెలిస్తే చంపేస్తాడంటే అందుకేగా మా నాన్నకి తెలియకుండా ఇచ్చేస్తున్నాను గురువుగారు అనేవాడు. వాడు నా కోసం, నాకు ఆ రోజుల్లో చిన్నప్పుడు పంచదార నేతితో తయారు చేసినటువంటి అవి గవ్వలను ఉండేవి, అవి చేసి పెట్టుకొచ్చేవాడు పాపం. నిజం చెప్పమంటారా, ఇప్పుడు ఆ కుర్రవాడు మంచి ఐశ్వర్యం పొందాడు. అంటే కొంతమంది పేర్లు చెప్పకూడదు, శాస్త్ర ప్రకారంగా వాడు చెప్పొద్దన్నారు కాబట్టి చెప్పట్లేదు. నా వయస్సు వాడు, నా క్లాస్మేట్, భగవంతుడు అతను అనుగ్రహించాడు. ఇప్పుడు హైదరాబాదులో బ్రహ్మాండమైన భవనం కట్టుకుని సుఖంగా బతుకుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మిత్రమా గురుమిత్రమా, నన్ను గురువు అని పిలుస్తాడు కనుక గురుమిత్రమా నా పేరు మాత్రం ఎక్కడ చెప్పద్దు. చిన్నప్పుడు నేను నీకు ఏదో అవి పెట్టాను ఇవి పెట్టానని చెబితే జనమంతా నా వెంటబడతారు, మా నాన్న పరువు పోతుంది. అది గొడవ అక్కడ. వాళ్ళ నాన్న పిసిరు కొట్టిన విషయం వెళ్ళి రాకూడదని పాపం కోరాడు. ఎంతవాడికైనా తండ్రి అంటే ప్రేమ ఉంటుంది కదా, అందుకని వాళ్ళ నాన్నని పిసిరు కొట్టని దుర్మార్గుడని అంటే తట్టుకోలేరు కదా, అందుకని పాపం చెప్పొద్దండ వల్ల చెప్పడం లేదు. కానీ ఎంత మంచి కుర్రాడండి వాడు, వాడి వల్ల నాకు చాలా సుఖాలు వచ్చేవి. నేను వాడికి పాఠం చెప్పేవాడిని, వాడు నాకు మంచి బట్టలు కొని పెట్టేవాడు. నేను వాడికి బాగా పాఠం చెప్పేవాడిని, వాడు నాకు పూతరేకులు పెట్టేవాడు. కాబట్టి ఇలా ఉండాలి మిత్రులు అంటే అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఈ నందుడు ధర్మాత్ముడు, కొడుకుకి ధర్మగుప్తుడు అని పేరు పెట్టాట. కానీ వాడు అధర్మగుప్తుడు అయ్యాడు. నందో నామ మహారాజ సోమవంశ సముద్భవ ధర్మేణ పాలయామాస సాగరాంతాం ధరాం ఇమాం. సప్త సముద్రములతో కూడిన భూమండలమును ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు ఈ నందమహారాజు, చంద్రవంశ సంజాతుడు. ఆయనకు ఒక్కడే కొడుకు, వాడికి ధర్మగుప్తుడు అని పేరు పెట్టాడు. ఈ నందుడు కొడుకును ఒక రోజున పిలిచి, ఒరే పుత్ర, ఇక నాకు ఈ సంసారం మీద విరక్తి కలిగింది, రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తున్నాను, నీ సంగతి నాకు తెలుసు, నీకు అధర్మం అంటే ఇష్టం, వేటంటే ఇష్టం, జోదం అంటే ఇష్టం. ఇదివరకు నువ్వు ఈ వ్యసనములతో ఎలా ఏడ్చినా నేను పట్టించుకోను, ఇప్పుడు మాత్రం రాజువు అవుతున్నావు కాబట్టి ధర్మంగా ఉండు, వ్యసనములు తగ్గించుకో, ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకో. నాకు వైరాగ్యం కలిగింది, అరణ్యానికి పోయి తపస్సు చేసుకుందాం అనుకుంటున్నాను అనగానే అలాగే నాన్నగారు అన్నట్ట. ఒక శుభముహూర్తంలో వీడిని రాజుని చేసి నందమహారాజు కొంతమంది జ్ఞానులతో ధర్మాత్ములతో అరణ్యానికి వెళ్ళిపోయాడు. పూర్వం మహారాజులు పరిపాలించినంతకాలం పరిపాలించి తర్వాత అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకునేవారు. ఇప్పుడు అడవికి వెళ్ళి తపస్సు చేసుకునే అవకాశం ఎక్కడుంది? దెర్ ఈజ్ నో ఫారెస్ట్. ఒకవేళ ఫారెస్ట్కి వెళితే నీ బతుకు అరెస్ట్, ఎందుకంటే అడవికి వెళ్ళారంటే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు చూసినా స్మగ్లర్లు అనుకుంటారు, అరెస్ట్ చేస్తారు. అందువల్ల కలియుగంలో అడవికి వెళ్ళి తపస్సు చేసుకునే అవకాశమే లేకుండా పోయింది, దిక్మాల బతుకు అయిపోయింది కదండి మంది. అసలు మనకి ఎక్కడ స్వేచ్ఛ ఉందా, సుఖం ఉందా? మనం మన గుళ్ళల్లోకి వెళ్ళలేము, తీర్థాల్లో స్నానం చేయలేము, అన్ని చోట్ల రిస్ట్రిక్షన్లే. పోనీ వార్ధక్యం వచ్చాక అరణ్యంలో తపస్సు చేసుకుందామంటే అడవిలోకి వెళ్ళడానికి లేదు, ఇంకెందుకండి బతకడం అంటే. ఒక ఆయన అన్నాడు, ఎందుకు బతకడం అనకండి గురుగారు, మీ పురాణాలు వినడం కోసం బతుకుతాం అన్నాడు. పోనీ అది అయితే ఈ పురాణములే సన్యాసం, ఇదే సమస్తం అనుకోండి. మనకి కాసేపు ఈ ఆలయంలో ఈ ప్రాంతమే కాసేపు అడివి, ప్రతిరోజు ఇక్కడికి వచ్చి 2 గంటలు కూర్చుంటే అరణ్యంలో తపస్సు చేసుకునే పుణ్యం వచ్చి తీరుతుంది, అందులో ఏం సందేహం లేదు. సరే, ఏమైతేనే ఆ మహాత్ముడు అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు కొంతమంది వెళ్ళిపోయారు. నిజం చెప్పమంటారా, ఆయన పరిపాలనలోట కదాచిన్నాభవన్ పేడ తస్మింశ్చరాది సంభవా. ఆయన రాజ్య పరిపాలన చేసినంతకాలం ఆయన పరిపాలనలో ఒక్కనాడు కూడా దొంగలు లేరు, ఏ కష్టాలు లేవు, ఏ బాధలు లేవు, అటువంటి మహాత్ముడు ఆయన. కానీ ఇప్పుడు ధర్మగుప్తుడు రాజ్యానికి వచ్చాడు. వీడేం పెద్దగా పరిపాలన పట్టించుకోకుండా మంత్రులకి సామంతులకి వదిలేసేవాడు, తరచుగా ఒంటరిగా గుర్రం ఎక్కి అడవికి వేటకి పోయేవాడు. వీడు వేటకు పెచ్చ, జంతువులు కనపడితే కొట్టేయటమే, సింహాలు పులులు మొదలైన వాటిని కొట్టేవాడు. దాంతోపాటుగా ఈ జింకలు మొదలైన వాటిని వేటాడి తినేవాడు. ఒకనాడు మధ్యాహ్నం పూట ఇతడు ఒక గుర్రం ఎక్కి వేటకి బయలుదేరాడు. వీడు దురదృష్టం వల్ల ఎక్కడ అడవిలో జంతువులు ఏమీ దొరకలేదు, పిచ్చెక్కినట్టు జంతువుల కోసం తిరిగాడు. ఒక కేకారణ్యంలో ప్రవేశించాడు. అప్పటికి చీకటి పడిపోయింది. చీకటి పడే సమయానికి భయంకరమైన ఒక సింహం కనపడింది. వాడికి మామూలు సింహం కాదు, మహాభయంకర సింహం. అసలు అటువంటి సింహాలు ఉంటాయని వీడు ఎప్పుడు చూడలేదు. ఆ సింహం వీడి మీదకి దూకింది. అదృష్టవశాత్తు వీడు గుర్రం మంచి కింద పడిపోయాడు, సింహం గుర్రాన్ని చంపేసింది. వీడు వెంటబడింది. ఆయుధాలు లేని వీడు హడిలిపోయి దేవుడా జీవుడా అనుకుంటూ, అంత పూర్వం బాణాలు కత్తులు ఉంటే కాస్తో కోస్తో బాణంతో కొట్టి సింహాన్ని పడగొట్టేవాడు, ఇప్పుడు ఆయుధాలు కూడా కింద పడిపోవడం వల్ల పరుగు పరుగులో చెట్టు దగ్గరికి వచ్చాడు. అది మామూలు చెట్టు కాదట, పెద్ద విశాలమైన వటవృక్షం, మర్రి చెట్టు శాఖోపశాఖలతో ఉంది. అమ్మయ్యని ఆ మర్రి చెట్టు ఓడలు గుచ్చుకుని పైకెక్కేశాడు. సింహం వెంట వచ్చింది. అది వచ్చి కింద కూర్చుని అని ఎగరడం మొదలెట్టింది. చెట్టు ఎక్కడానికి ప్రయత్నించింది కానీ ఎక్కలేకపోయింది. వీడిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. వీడు ఆ ఓడలు గుచ్చుకుని పైకెక్కాడు. బతికేసానరా బాబో అనుకుని చెట్టు పైకి ఎక్కేసరికి ఆ చెట్టు పైన ఇలాగ తెల్లని పళ్ళతోటి ఒక ఎలుగుబంటి కనపడింది. కిందేమో సింహం, పైనేమో ఎలుగుబంటి. ఆరుహ్య వృక్షో వృక్షం తందదర్శ జగతీపతి. చెట్టు ఎక్కుతున్నవాడిని ఎలుగుబంటి చూసింది, దంతాలు పెట్టిలా అంది. వీడికి గుండెలు బేజారు ఎత్తిపోయాయి. ఏం కర్మ వచ్చి పడిందిరా బాబు, ఈ ఎలుగుబంటి చూస్తే భయం వేస్తుంది. చాలా పెద్ద ఎలుగుబంటి పైగా ఇంతంత గోళ్లతో బొచ్చుతో దంతాలతో ముట్టెతో కనపడుతోంది ఆ ఎలుగుబంటు. చీకటి పడుతున్నప్పుడు ఎలుగుబంటి కళ్ళు ఎర్రగా కనపడ్డాయట. కిందకి దిగితే సింహం చంపుతుంది, పైన ఉంటే ఎలుగుబంటి ఉంది. ఎలుగుబంటి పట్టిందంటే ఇక అంతేనండోయ్, భల్లూక పొట్టి అంటారు. ఎలుగుబంటి ఇలా ఒక్క నొక్కు నొక్కిందంటే పచ్చడి పచ్చడి అయిపోతారు. ఎంత గింజుకున్నా బయటికి రాలేము, అంత గట్టిగా పట్టేస్తుంది. ఓసారి ఒక ఆవిడ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఒక ఆవిడ, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు, 5 రోజులు అసలు చేతులు కదిలితే ఒట్టు. అప్పుడు నాకు ఎలుగుబంటి పట్టి అంటే ఏమిటో తెలిసింది. ఆవిడ నాకు షేక్ హ్యాండ్ ఇస్తేనే షేక్ అయిపోయానే, ఆవిడ భర్తగారు ఎలా బతుకుతారు అనుకున్నాను. అదృష్టవశాత్తు భర్తగారు ఈవిడికంటే గొప్ప ఎలుగుబంటి అండి. కాబట్టి వాడిద్దరికి భగవంతుడు అలా జోడీగా ఏడ్చి కూర్చాడు. అప్పటి నుంచి షేక్ హ్యాండ్ ఎవరికి మనం అలా నమస్కారం చేసిపోయేవాడు అనమాట. అందులో అసలు ఆడేంటి మగ ఏంటి, ఎవరన్నా షేక్ హ్యాండ్ ఇస్తే తొందరపడి చెయ్యి ఇవ్వకూడదు. అందువల్ల ఎలుగుబంటి పట్టు చాలా భయంకరంగా ఉంటుందని తెలుసుకోవాలి. వీడికి భయం వేస్తూ ఉంటే ఆ ఎలుగుబంటి మానవ భాషలో మాట్లాడిందట. ఉవాచ భూపతిని దృష్ట వృక్షోయం వనగోచర, అడవిలో కనపడుతున్న ఆయన్ని చూసి జాలిపడి ఆ ఎలుగుబంటిలా అంది, మహారాజా నన్ను చూసి ఏం భయపడకు, డోంట్ వర్రీ అందిట. ఓసి నీకు మానవ భాష కూడా వచ్చా అనుకున్నాడు ఈయన. భయపడకుండా ఎలా ఉంటాను, ఎలుగుబంటివు నువ్వు, గోళ్లతో చీల్చి చెండాడేస్తావని భయపడుతున్నాను. ఏదో సింహం నుంచి నన్ను నేను రక్షించుకోవడానికి కష్టపడి ఓడలు పట్టుకుని ఈ చెట్టుపైకి ఎగవాగాను, ఇక్కడ నువ్వు కనపడ్డావు, నువ్వు నన్ను ఏమి చేయమనగా నీకేం భయం అక్కర్లేదు, నేను మహాబలం కలిగిన ఎలుగుబంటినే కానీ దయ కలిగిన ఎలుగుబంటిని, ఈ సింహానికి నన్ను చూస్తే కూడా ఇష్టమే, ఎందుకంటే ఎలుగుబంటిని చీల్చి తినేస్తుంది సింహం కూడా. సింహం అంటే నాకు భయమే నీకు భయమే, నువ్వు సింహానికి భయపడి చెట్టెక్కావు, నేను ఈ క్రూర మృగాలకి భయపడి చెట్టెక్కాను, మన ఇద్దరం మిత్రులం, నేను బాగా అలిసిపోయి ఇక్కడ కష్టపడి వచ్చి చెట్టెక్కాను, నువ్వు అలిసిపోయి వచ్చావు, ఓ పని చెయ్యి, ఒక రెండు జాములు నువ్వు ఈ కొమ్మ మీద పడుకుని నిద్రపో, నేను నీ కాపలా కాస్తాను, నువ్వు పడిపోకుండా పట్టుకుంటాను, ఎందుకంటే కొమ్మ మీద పడుకున్నవాడు కింద పడిపోతాడు కదా, అందుకని నా ఒళ్ళో తలపెట్టుకుని పడుకో, నువ్వు నిద్రపో, రెండు జాములు అయ్యాక లేపుతాను నిన్ను, నేను పడుకుంటాను, నీ ఒళ్ళో తలపెట్టుకుని నన్ను కాపలా కాస్తూ కింద పడిపోకుండా చూసుకో. తెల్లారాక ఈ సింహం విసుగెత్తి వెళ్ళిపోతుంది, అప్పుడు మన దారిని మనం వెళ్ళిపోదాం. నేను ధర్మం కలిగిన ఎలుగుబంటిని అనగా అమ్మాయి బతికన్నరా బాబు, ఎలా అయినా దాని మాట వినక తప్పదు, వినకపోతే అది తలుచుకుంటే 2 నిమిషాలు ఎలాగో చంపగలదు, ఇప్పుడు రక్షిస్తానుంటుంది కదా అని అనుకుని దాన్ని దగ్గరికి రమ్మన్నాడు. ఆ విశాలమైన కొమ్మ మీద ఎలుగుబంటి కూర్చుంది, ఎలుగుబంటి ఒళ్ళో తలపెట్టుకుని అలిసిపోయి నేను గాఢంగా నిద్రపోయాడు, 2 జాములు నిద్రపోయాడు. ఈయన నిద్రపోతున్న సమయంలో కిందనొచ్చి సింహం ఎలుగుబంటితో ఏమంది, ఓ ఎలుగుబంటి ఈ మానవుల్ని నమ్మకూడదు, వాళ్ళు దొంగపీనులు, సమయం వస్తేనేమో కాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళకి సమయం వస్తే పీక పట్టుకుంటారు, ఎందుకు వచ్చింది ఇది, నా మాట విను, వాడిని ఒక్క తోపు కిందకు దోసి నేను వాడిని తిరిగి నా దారి నేను వెళ్ళిపోతాను, నీకు సుఖం నాకు సుఖం. నేను ముందే చెబుతున్నాను, మానవులలో కృతజ్ఞత తక్కువ కృతజ్ఞత ఎక్కువ ఉంటుంది. భవాన్ దర్శం ధర్మం నజానీతే, నీకు ధర్మం తెలియదు, ఈ మనుషుల్ని నమ్మకూడదు కాబట్టి వాడిని కిందకు దోసి, నాకు నీ మీద పగలేదు, ఎలుగుబంటి మాంసం నాకు ఇష్టం కూడా ఉండదు, మానవ మాంసం అంటే ఇష్టం, ఈ మానవుడు రాజు, బాణాలు కత్తులు పుచ్చుకుని రోజు వేటకొచ్చి ఎన్నో జీవుల్ని వేటాడాడు ఈ దుర్మార్గుడు, నా మాట విని వాడిని కిందకు తోసేయండి. అప్పుడు ఆ ఎలుగుబంటి ఏమందో తెలుసా, ఓ సింహరాజా, నేను ధర్మం ఎరిగిన దాన్ని, ధర్మాత్ములు తమని నమ్మి శరణు కోరిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ చంపరు, పాప వీడు అలిసిపోయి నన్ను నమ్మి నా తొడ మీద తలపెట్టుకుని గాఢంగా నిద్రపోతున్నాడు, నేను పొరపాటు కూడా వీడికి ఎందుకు తొయ్యను, విశ్వాసఘాతినాం లోకే మహాకష్టం భవత్యహో నహి మిత్రద్రోహం పాపం నశ్యేద్యజ్ఞాయుతైరపి బ్రహ్మహత్యాది పాపానాం కథంచిన్ నిష్కృతిర్భవేత్. ఈ ప్రపంచంలో నమ్మిన వాడికి ద్రోహం చేయడం కంటే గొప్ప పాపం మరొకటి లేదు, 1000 యజ్ఞములు చేసినా విశ్వాసఘాతకుడికి ఆ పాపం పొదట. ఒక ఆయన మనల్ని నమ్మాడండి, ఆ నమ్మిన వాడికి ద్రోహం చేయకూడదు, దానికి విశ్వాసఘాతకము అని పేరు. 1000 రూపాయలు మీ చేతిలో పెట్టి రేపు ఇయ్యి అని ఒకడు మిమ్మల్ని నమ్మి మీ దగ్గర పెడితే మర్నాడు వాడు వచ్చాక నువ్వెక్కడిచ్చావు 1000 నోరు మొయ్యి అని 1000 లాక్కుంటే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, మహాపాపం అది. వచ్చే జన్మలో కుష్ఠరోగం అయిపోతాడు వాడు. కుష్ఠరోగాల్లో కూడా భయంకరమైన కుష్ఠరోగాలు ఉంటాయి కొన్ని, వాటి వల్ల వేళ్ళు పోతాయి, ముక్కులు తప్పుడైపోతాయి, కాళ్ళు చేతులు రసికారిపోతాయి, అటువంటి రోగాలు కలుగుతాయి. మిత్రద్రోహి బ్రహ్మహత్యా పాపం, ఈ పాపాలకి నిష్కృతి లేదు, 10,000 యజ్ఞములు చేసిన ఈ పాపానికి నిష్కృతి ఉండదు. మేరు పర్వతం కంటే బరువైంది ఏమిటో తెలుసా, మిత్రద్రోహ పాపం. మిత్రద్రోహం చేయటం వల్ల వచ్చే పాపం మేరు పర్వతం కంటే బరువైంది, అంటే పర్వతానైనా ఎత్తచ్చు కానీ ఈ పాపాన్ని మొయ్యలేవురా అని చెప్పడం అన్నమాట. విశ్వాసఘాతకత్వం అంత ప్రమాదమైనది. ఒకప్పుడు భూదేవి ఏమన్నదో తెలిసిన, నేను హిమాలయ పర్వతాన్ని మోస్తాను, పర్వతాలని సముద్రాలని వస్తాను, కోటాను కోట్ల మనుష్యుల్ని వస్తాను, కానీ మిత్రులకు ద్రోహం చేసిన పాపాత్ముడిని వయ్యలేను అన్నది. కాబట్టి నేను వదలను అనగా ఇంకా సింహం ఏం అనలేకపోయిందట. ఎన్ని చెప్పినా ఎలుగుబంటి వినడం లేదు. నీ కర్మ అనుకుంది సింహం. క్రమంగా రెండు జాములు గడిచాయి. రెండు జాముల తర్వాత ఎలుగుబంటి రాజును లేపింది. మహారాజా గాఢంగా నిద్రపోయి అలసట తీరిందంటే తీరిందన్నాడు. అయితే ఇప్పుడు నువ్వు నీ తొడని నాకు తలగడగాయి, నీ తొడ మీద తలబెట్టుకుని నేను నిద్రపోతానందిట. అప్పుడు రాజుగారు ఇలా బాసిన మట్టం వేసుకుని కొమ్మ మీద కూర్చున్నాడు. ధర్మగుప్తుడి తొడ మీద ఎలుగుబంటి తలపెట్టుకుని గుర్ర నిద్రపోయింది. ఎలుగుబంటి గురక బలే ఉంటుందండి. కొంతమంది పురాణ మధ్యలో అప్పుడప్పుడు అలా గురక పెడుతూ ఉంటారు. అలాంటి గురక పెట్టింది అది. అది నిద్రపోతూ ఉండగా ఇప్పుడు సింహం కిందే కాసు కూర్చున్నది. అదేం వెళ్ళటంలా, పట్టు వలన విక్రమార్కుడిలో కూర్చుంది సింహం. అందుకని సింహం గాఢంగా ఎలుగుబంటి నిద్రపోయాక ఇప్పుడు మహారాజు గారికి తిరిగి ధర్మగుప్త మహారాజా అంది. ఓసి సింహం, నీకు లాంగ్వేజ్ వచ్చు అన్నమాట, మానవుల యొక్క భాష అనగా వచ్చు. మీ ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలన్నీ నేను స్పష్టముగా విన్నాను. నీవు అమాయకుడివి గనక ఈ ఎలుగుబంటిని నమ్మి నీ తొడ మీద దాన్ని తల పెట్టుకుని అది నిద్రపోతుంటే చూస్తున్నావు. ఈ ఎలుగుబంటి దొంగ పేరుగా నేను కింద ఉండడం వల్లే నిన్ను రక్షిస్తోంది. నేను నా దారిని వెళ్ళిపోగానే కొంతసేపటికి అది లేస్తుంది, అప్పుడు కిందకు చూస్తుంది. నేను లేను కదా, అప్పుడు నిన్ను చీల్చి పుచ్చకాయని పగలగొట్టినట్టుగా నీ తల పగలగొట్టి పనసపండు చీల్చినట్టుగా చీల్చి నిన్ను తినేస్తుంది. నీకు తెలియదు క్రూర మృగాలని నమ్మకూడదు. మేము క్రూర మృగాలం, మమ్మల్ని నమ్మకూడదు. ఈ దిక్కుమాలని ఎలుగుబంటిని ఓ తోపు కిందకు తోసి అది కింద పడిపోతుంది. నేను దాన్ని తినేసిపోతాను నా దారిని అనగానే, అవును సుమా, ఎలుగుబంటి నిద్రలేచాక నన్ను పట్టుకుంటే నేనేం చేయగలుగుతాను అని వాడు కిందకు ఒక్క తోపు తోసేశాడు. చూసారా మనిషికి జంతువుకి ఎంత తేడా. ఆ ఎలుగుబంటి కింద పడిపోతున్నప్పుడు మెలుకు వచ్చి టక్కన కొమ్మలు పట్టుకుని మళ్ళీ పైకి ఎక్కేసింది. ఎలుగుబంటి వేళ్లాడితే ఎక్కేయగలదు కనుక అది పైకెక్కి దుర్మారు కూడా. నీలాంటి నీచుడిని ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు. ఒరే, నేను నిన్ను ఎంత నమ్మానురా, నువ్వు మానవుడి నిన్ను నమ్మకూడదని సింహం చెబితే కూడా వినకుండా మిత్రద్రోహం చేయకూడదని చెప్పాను అని వెంటనే ఏమంది, ముందు సింహం కేసు తిరిగింది. సింహమా, నువ్వెవరో నాకు తెలుసు. పూర్వం నువ్వు కుబేరుడి దగ్గర పనిచేసేటటువంటి ఒక సేవకుడివి. నువ్వు కుబేరుడికి చెలికాడివి. హిమాలయ పర్వతం దగ్గరికి వెళ్ళేవోసారి నువ్వు నీ భార్యతో కలిసి. అక్కడ గౌతమ మహర్షి ఆ సమయంలో తపస్సు చేస్తున్నాడు. గౌతమో ప్యుటజా దైవ సమిదాహరణాయ వై. ఒకప్పుడు గౌతమ మహర్షి హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుని కొండగుహలో నుంచి బయటకు వచ్చాడు. ఆ పూట యజ్ఞం చేయడానికి ఆయనకి చితుకులు కావలసి వచ్చాయి. యజ్ఞం చేయాలంటే రావి, మేడి, జువ్వి మొదలైన చిన్న చిన్న పుల్లలు కావాలి. ఆ పుల్లల్ని సమిధలు అంటారు. ఆ సమిధల కోసం గౌతముడు కొండగుహలోంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో వీడు ఈ సింహం కుబేరుడి యొక్క చెలికాడట. వాడు తన భార్యతో అక్కడికి వచ్చి ఈ హిమాలయ పర్వతం చల్లగా ఉంది, ఇక్కడ రాసక్రీడలు ఆడదాం అని తన భార్యతో వివస్త్రుడి క్రీడించడం మొదలెట్టాడు. అప్పటికి భార్య చెప్పింది, ఇది గౌతముని ఆశ్రమం, ఇక్కడ ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదంటే ఆ గౌతముడే వాడు మోహమా, ఈ ఋషులకేం తెలుసు ఈ స్త్రీలోలత్వం అని ఆవిడ మాట మరకుండా అక్కడ ఇష్టం వచ్చినట్టు తిరిగాడు. సరిగ్గా గౌతముడు అక్కడికి వచ్చాడు. ఆయన గొళ్ళు మండిపోయింది. నీ భార్య చెప్పిన వినిపించుకోకుండా నా ఆశ్రమ ప్రాంగణంలో కామక్రీడాకలాపాలు జరుపుతావా నీచుడా, అత సింహతమద్యైవ భవితాన సంశయ, నువ్వు సింహం అయిపో, నా వాక్కుకి తెలుగులేదని చెప్పించాడు. గౌతమ శాపం వల్ల నువ్వు సింహం అయిపోయావు. నీ పేరు భద్రుడు, పూర్వజన్మలో కుబేరుడి చెలికాడి. అప్పుడు కుబేరుడు వచ్చి, మా సేవకుడు చేసిన పొరపాటుని క్షమించండి, వాడికి శాప విముక్తి ప్రసాదించండి అన్నాడు. అప్పుడు గౌతముడు జాలిపడి ఒక ఎలుగుబంటితో ఇతడు సంభాషణ చేస్తాడు. ఆ ఎలుగుబంటి యొక్క సంభాషణ వల్ల ఇతనికి శాప విముక్తి అవుతుంది అన్నాడు. ఆ ఎలుగుబంటినే నేను. నేను నిజానికి ఎలుగుబంటిని కాదు, నా పేరు ధ్యానకాష్ఠుడు. నేను ఒక ఋషిని, వశిష్ఠుని శిష్యుణ్ణి, భృగువంశంలో పుట్టినవాడిని, శ్రీవత్స గోత్రం వాడిని, సామాన్యుడు అనుకుంటావేమో నన్ను. నా పేరు ధ్యానకాష్ఠుడు. భృగువు మా అందరికీ ముత్తాత. వశిష్ఠుడికి సేవ చేసి అనేక శక్తులు పొందినవాడిని. అరణ్యంలో ఒక్కొక్క రూపం ధరించి తిరుగుతూ ఉంటాను. నన్ను ఎవరు అన్నారు, నందవంశంలో ఒక నీచుడు పుట్టాడు, వాడిని పరీక్షించు అన్నారు. ఈ ధర్మగుప్తుడు నిజంగా నందవంశంలో పుట్టినటువంటి చంద్రవంశంలో పుట్టిన నీచుడు అవునో కాదో పరీక్షిద్దామని ఎలుగుబంటి రూపంతో వచ్చి చెట్టెక్కి కూర్చున్నాను. ఇంతలో ఈ ధర్మగుప్తుడు పైకొచ్చాడు. సరే, ఎలుగుబంటి రూపంలో వాడిని పరీక్షించి వాడిని కొంతసేపు నిద్రపోనిచ్చాను. ఈ దుర్మార్గుడు ఎవరో చెప్పినట్టుగానే కృతజ్ఞుడు అని అర్థమైపోయింది. వరి నీచుడా, నేను నిన్ను పరీక్షించడానికి వచ్చిన ధ్యానకాష్ఠుడనే మహర్షిని, పశువుకి ఒక క్రూర మృగానికి ఉన్న నీతి కూడా నీకు లేదురా, ఎలుగుబంటిగా ఉన్న నేను ఈ సింహం కిందకు తొయ్యమంటే తోసానా? తొయ్యలేదు, నిన్ను రక్షించాను. కానీ నువ్వు సింహం తొయ్యమనగానే తోసేసావు. నువ్వు పశువు కంటే నీచుడివి. ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉన్నది కానీ కృతజ్ఞుడికి నిష్కృతి లేదు. నీచుడా, నువ్వు మతిభ్రష్టుడివై పిచ్చాడివై తిరుగు. చాలామంది పిచ్చాడు తిరుగుతారు, హేహే అని గోక్కుంటూ తిరిగే పిచ్చాళ్ళు అంతా కృతజ్ఞులు టండోయ్. చేసిన మేలు మరిచిపోయి ఇతరులకు అపకారం చేసే కృతజ్ఞులు రాబోయే జన్మల్లో పిచ్చాళ్ళే పడతారట. అందువల్ల పిచ్చితనం వచ్చింది అంటే గ్యారంటీగా వాడు కృతజ్ఞుడు అయి ఉంటాడు. నువ్వు పిచ్చాడివై తిరుగు అని వాడిని శపించేసి ఆ తర్వాత ఇప్పుడు సింహం కేసు తిరిగి నీకు శాప విముక్తి అయిపోయినట్టే. ఎందుకని, నాతో నువ్వు సంభాషించిన వెంటనే నీకు శాప విముక్తి అని పూర్వం గౌతముడు అన్నాడు. అని అనగానే వెంటనే సింహం కాస్త యక్షుడిగా కుబేరుడి చెలికాడైన వీరభద్రుడిగా భద్రుడిగా మారిపోయాడు. మారిపోయి రెండు చేతులు జోడించి మునీశ్వరుడైన ఆ ధ్యానకాష్ఠుడికి దండం పెట్టి, మహాత్మా, ఆనాడు గౌతముడు అన్నమాట నిజమే, ధ్యానకాష్ఠుడనే ఒక భార్గవ వంశ వ్యక్తితో ఎలుగుబంటి రూపంలో ఉన్నవాడితో సంభాషిస్తావు, తక్షణం నీకు శాప విముక్తి అన్నాడు, నీ దైవాలు నాకు విముక్తి అయింది అని నమస్కరించి తన దారిని తాను యక్షలోకానికి వెళ్ళిపోయాడు. తదనంతరం ఈ ఎలుగుబంటి రూపంలో ఉన్న ధ్యానకాష్ఠుడు ఆయన ఆయన దారిని తపస్సుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ ధర్మగుప్తుడు చేసిన మహాపాపం వల్ల ఎలుగుబంటి రూపంలో ఉన్నటువంటి ధ్యానకాష్ఠుడికి ద్రోహం చేయటం వల్ల పిచ్చాడైపోయాడు. ఇంకేముంది, పిచ్చాడై ఇహిహి అని ముక్కు కొక్కుంటూ జుట్టు విరబోసుకుంటూ తిరుగుతున్నాడు. ఈలోపు మహారాజు గారు వేటకు వెళ్ళి తిరిగి రాలేదు, ఎక్కడికి పోయాడా అని భటులు అడివంతా వెతికారు. వెతితో చోటు పిచ్చాడిలాగా తిరుగుతూ అహనా పెళ్ళి అంటారు పాడుకుంటూ తిరుగుతున్న ఈ రాజుగారు కనబడ్డాడు. ఇదేమిటి మహారాజు ఎలా ఉన్నారంటే, ఎవరు రాజు, రాజులు ఎవరు అయి అంతా తరాజులు పోయి ఉట్టి బూజులు పోయి వేసుకోండి గాజులు అయ్యి అని పిచ్చిపోకుడు వాడు మొదలెట్టాట. రాజుగారికి పిచ్చి ఎక్కిందని అర్థమైపోయింది వాళ్ళకి. ఈయన్ని అతి కష్టం మీద పట్టుకుని, రెండు చేతులు పట్టుకుని, రెక్కలు పట్టుకుని ఈడ్చుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు. మంత్రులు వచ్చారు, మహారాజు గారికి పిచ్చెక్కింది, ఏ కారణం చేత పిచ్చెక్కింది, అడవికి వేటకు వెళ్ళడం వల్ల వచ్చిందా, వేటకు వెళితే పిచ్చెక్కదే, వేటకు వెళ్ళేది చాలాసార్లు వెనక్కి తిరిగి వచ్చాడే, లేక ఏం చిగిరాని పని చేశాడు, అడవిలో రకరకాల పళ్ళు ఉంటాయట, కొంతమందికి పళ్ళు కచ్చా, ఏది కనపడితే తినేయడమే, తినేస్తే పిచ్చెక్కుంది కొంతకాలానికి, కాబట్టి తినేటప్పుడు కొంచెం వెనక ముందు చూసుకుతానండి, దొరికింది కదా మామ అని తింటే మామిడి పండు అయితే పర్వాలేదు, ఇంకేదో ఏదో చెత్తా చెదారం తినకూడదు. అడవిలో పిచ్చి పళ్ళు ఏమైనా తిన్నాడా అనుకుంటూ వాళ్ళంతా ఇంక ఏం చేయాలో తెలియక వెంటనే, ఇది మన వల్ల కాదు, ఇతడికి పిచ్చి ఎందుకు వచ్చిందో తెలుసుకోలేము, ఈ పిచ్చి తొలగించలేము, ఈయన తండ్రి మహానుభావుడు నందుడు అడవిలో తపస్సు చేసుకుంటున్నాడు, ఆయన తపశ్శక్తి కలిగిన ధర్మాత్ముడు, ఆయనే ఈ గందరగోళం నుంచి బయట పారేస్తాడని వీడిని తీసుకెళ్ళి రాజుగారి కాడ మీద పారేశారు. పాతరాజుగారు అడవిలో తపస్సు చేసుకుంటున్నట్ట ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. అప్పుడు ఆయనకి అర్థం కాలేదు, మంత్రులారా హఠాత్తుగా మా అబ్బాయికి ఎందుకు పిచ్చెక్కింది అంటే మాకు తెలియదు అన్నారు, కానీ ఆయనకి ఎందుకు అనుమానం వచ్చిందంటో తండ్రికి, వీడు అధర్మపరుడు నీచుడు, ఏదో పాపం చేసి ఉంటాడు, అడవిలో చెయ్యకూడదు తప్పుడు పని ఏదో చేసాడు, అందుకే పిచ్చెక్కింది అనుకుని ఆయన ఈ కుర్రవాణ్ణి బాగు చేయడానికి మంచి సలహా ఇమ్మని అడిగట్ట అక్కడ ఉన్నటువంటి ఋషులని. అప్పుడు వాళ్ళన్నారు, రేవానదీ తీరంలో జైమిని అని ఒక మహర్షి ఉన్నాడు, చాలా గొప్పవాడు ఆయన, ఆయన ఒక్కడే వీడిని బాగు చేయగలడు, ఆయనకి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు, ఆయన దగ్గరికి పట్టుకుపోతా ఉన్నారట. ఈ జైమిని వ్యాస శిష్యుడు కాదండి, జైమిని లాంటి వాడు చాలామంది ఉన్నారు, వ్యాసుడు ద్వాపరయుగం నాటి వాడు, ఆయన శిష్యుడు జైమిని వేరు, ఈ జైమిని కృతయుగం నాటి జైమిని. రేవానదీ తీరంలో ఉండేవాట, రేవ అంటే నర్మద, నర్మదా నదీ తీరంలో తపస్సు చేసేవాడు ఆయన. ఆయన దగ్గరికి తీసుకెళ్ళారట వీళ్ళు. ఆయన ఈ కుర్రాన్ని చూడగానే, మహారాజా ఇతడి జాతకం అంతా నాకు తెలిసిపోయింది, వీడు చెట్టు మీద కూర్చుని తనని రక్షించిన ఎలుగుబంటిని కిందకు తోశాడు, ఆ ఎలుగుబంటి ధ్యానకాష్ఠుడు అనే ఋషి భృగు వంశస్థుడు, ఆయన శాపం వల్ల వీడు పిచ్చాడైపోయాడు అనగానే, మహాత్మా నా కుమారుడు దుర్మార్గుడు చేసిన పాపానికి ఉన్మాదం పొందాడు, ఈ ఇతనికి ఈ దుస్థితి పోయి తిరిగి మామూలు మనిషి అవడానికి మార్గమే లేదా అని అడిగాట. భగవత్ జైమినే పుత్రో మమాద్యోన్మత్తతాంగత అస్యోన్మాద వినాశాయ బ్రూహ్యోపాయం మహామునే. నువ్వు భగవత్స్వరూపుడివి, నా పుత్రుడికి ఉన్మాదం పోయి తిరిగి యథాస్థితి పొందడానికి ఏదన్నా మంచి ఉపాయం చెప్పు అనగా, జైమిని కాసేపు కళ్ళు మూసుకుని ధ్యానించి, ధ్యానములో ఈతడికి పిచ్చితనం పోవడానికి కావలసిన విషయం కనిపెట్టి అప్పుడు కళ్ళు ఇప్పి ఇలా అన్నట్ట. పూర్వం ఋషులు కళ్ళు మూసుకుని ఈ వ్యక్తికి పిచ్చి ఎలా తొలగుతుంది అని ధ్యానం చేసేవారు. ఆ ధ్యానంలో వాళ్ళకి ఇతనికి పిచ్చి పోవడానికి మార్గం దొరికేదన్నమాట. అలాగే ఇతనికి కూడా దొరికింది. వెంటనే ఏమన్నాడు, నేను నీకు ఇప్పుడు సులభోపాయం చెబుతున్నాను. ఈ కుమారుణ్ణి వెంట పెట్టుకుని తక్షణమే నువ్వు సువర్ణముఖి నదీ తీరానికి వెళ్ళు. సువర్ణముఖనీ తీరే వెంకటే నామ పర్వతే సర్వ పాపహరే పుణ్యే నానాధాతు వినిర్మితే స్వామి పుష్కరిణీ చేతి తీర్థమస్తి మహత్తరం. సువర్ణముఖి తీరంలో వెంకటాద్రి అనే ఒక దివ్యక్షేత్రం ఉన్నది. ఆ కొండ మీద స్వామి పుష్కరిణి అనే ఒక తీర్థం ఉన్నది. అది సర్వపాపాలని హరించే అపూర్వ తీర్థం. అందులో నానా ధాతువులు ఉన్నాయి. అది సరస్వతీ నది. అది సాక్షాత్తు సరస్వతికి మారురూపం. ఆ నదిలో సంకల్పమాత్రంతో సకల నదులు చేరతాయి. నువ్వు తక్షణం పుష్కరిణిలో ఈ కుర్రవాడి చేత స్నానం చేయించు. వీడి పిచ్చిపోతుంది అన్నట్ట. మంగళముల కంటే మంగళం, పవిత్రముల కంటే పవిత్రం స్వామి పుష్కరిణి అనగానే, తండ్రి గారు, నందుడు, ఈ ధర్మగుప్తుణ్ణి, మంత్రుల్ని, భటుల్ని అందరినీ వెంట పెట్టుకుని హుటాహుటిన నర్మదానాది నుంచి బయలుదేరి వెంకటాద్రి వచ్చాడు. కొండ మీదకు వచ్చి ఈ కుర్రవాడు పిచ్చాడు కదా, వాడిని అతి కష్టం మీద పట్టుకుని బంధించి తీసుకొచ్చారు. ఒరేయ్, ఈ పుష్కరిణికి దండం పెట్టంటే అని పిచ్చాడులాగా బుర్రగొక్కోవడం మొదలెట్టాట. వాడు రెండు చేతులు గట్టిగా దగ్గరికి చేర్చి దానికి నమస్కారం చేయించి బలాత్కారంగా అందులో ముంచారు. సంకల్పం అంతా ఋషులు చెప్పారు. సంకల్పం అయ్యేవాడు అందులో మొలగాడు. మూడుసార్లు మొలిగి మూడోసారి పైకి లేవగానే, నాన్నగారు నేను ఎక్కడున్నాను అన్నట్ట. అంటే వాడు ఎక్కడికి వచ్చాడో వాడు తెలియట్లేదు వాడికి. క్షణాల్లో వాడు పిచ్చిపోయింది, ఉన్మాదం పోయింది. ధ్యానకాష్ఠ మహర్షి పెట్టిన శాప ప్రభావం తొలగిపోయింది. చూచావా, ఒక మహర్షి శాపం వల్ల ఉన్మాది అయి పిచ్చివాడే తిరుగుతున్నవాడు పిచ్చి నుంచి బయటపడి తిరిగి యథాస్థానం పొందాడు. అప్పుడు నందుడు ఎంతో భక్తితో ధర్మగుప్తుణ్ణి తీసుకువెళ్ళి లోపలున్న ఆనంద నిలయంలో ఉన్న స్వామివారి దర్శనం చేయించి దాన ధర్మాలు చేయించాడు. మానవులు ఉన్మాదం వల్ల కానీ లేక మూర్ఛ వల్ల కానీ ఇంకేమైనా దుష్టగ్రహాల చేత కానీ పీడింపబడితే తక్షణం అటు ఇటు తిరగకుండా పుష్కరిణికి వెళ్ళాలి. పుష్కరిణిలో స్నానం చేయాలి. స్నానం చేయడంతో వాళ్ళకు ఉన్న దోషాలు పోతాయి. కొంతమందికి పిల్లలకి దుష్టగ్రహ పేడు ఉంటుంది, జాతక దోషాలు ఉంటాయి, మూర్ఛరోగాలు కొంతమందికి ఉంటాయి. అపస్మారం అంటారన్నమాట ఆ మూర్ఛరోగాన్ని. లేదా ఇలా ఉన్మాదం వస్తే ఇంక వేరే ఏమవుతుంది, పుష్కరిణిలో స్నానం చేయించి స్వామి దర్శనం చేయించండి. మీ పిల్లలు బాగుపడడం లేదు, మాటలు సరిగ్గా లేవు, వెకిలి నవ్వులు నవ్వుతున్నారు, పిచ్చాళ్లలో ఉంటున్నారు అంటే వీళ్ళ పూర్వజన్మ కర్మ ఏదో ఉంది. నేను చెప్పాను నమ్మండి, మీకు వీలుంటే ఈ పురాణం పూర్తయ్యాక ఇలాంటి పిల్లలు ఉన్నవాళ్ళు కొండకు వెళ్ళిపోండి, పుష్కరిణిలో సంకల్పపూర్వకంగా స్నానం చేయించండి పిల్లల చేత, తర్వాత స్వామి దర్శనం చేయించండి. వాళ్ళు యథాతథం అయిపోతారు, ముక్తి పొందుతారు. స్వామి పుష్కరిణిని విడిచి మరో చోట ఈ పిచ్చి వదిలించుకోవడానికి స్నానానికి వెళ్ళడం ఎటువంటిదో తెలుసా? స్వామి పుష్కరిణీం త్యక్త్వా తీర్థమన్యద్వ్రజేతుయః స్నిగ్ధం స గోపయస్తుత్వా సుఖే క్షేరం ప్రయాచతే. దగ్గరలో ఉన్న స్వామి పుష్కరిణిలో స్నానం విడిచి పిల్లల పిచ్చ పోగొట్టడానికి మరో క్షేత్రానికి వెళ్ళడం ఎటువంటిదంటే, చేతిలో ఉన్న పాలు పారబోసి జముడు మొక్క పాలు తాగడం వంటిదట. జముడు మొక్కలు అంటే ఇక బ్రహ్మజముడు, నాగజముడు, అందులోంచి కూడా పాలు వస్తాయి. ఆ పిచ్చి పాలు తాగడం లాంటిదట, పాలు విడిచిపెట్టి ఈ జముడు మొక్క పాలు తాగడం వంటిది అని స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇటువంటి కష్టములు ఉన్నవారు తక్షణం పుష్కరిణికి వెళ్ళండి. ఇలా ఒకరేమిటి ఇద్దరేమిటి ఎంతోమంది మహానుభావులు అక్కడికి వెళ్ళారు. నాయన, ఇప్పుడు నీకు ఒక అపూర్వమైన ఘట్టాన్ని చెబుతున్నాను విను. అత్యంత ప్రాచీన కాలంలో కాళహస్తి తీరంలో మాధవుడు అని పేరు కలిగిన ఒక ఆయన ఉండేవాడు. వాడి పేరు మాధవుడు. పూర్వజన్మ సుకృతం వల్ల విప్రజన్మ ఎత్తాడు. వాడు వేదాలు చదివాడు. తండ్రి చాలా గొప్పవాడు, తల్లి కూడా చాలా గొప్పది. ఇప్పుడు నేను చెప్పబోయే కథ శ్రద్ధగా వినండి. ఇక్కడి నుంచి మనం కళ్యాణ ఘట్టంలో కూడా అడుగు పెట్టబోతున్నాం. అసలు వెంకటాచల మహాత్మ్యంలో తలమానికము వంటి ఘట్టం ఇది. చెప్పెద వినవయ్య శ్రీకాళహస్తిలో చూడ పురందర సోమయాజి తనయుడైనట్టి మాధవ నామధేయుడు తన కర్మవశమున తనదు భార్య అగు చంద్రరేఖను పగలు రతికి పిల్వ. కాళహస్తిలో పురంధరుడు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన సోమయాజి. యజ్ఞములో సోమరసం తాగితే వాళ్ళని సోమయాజులు అంటారు. అతని భార్యని సోమిదేవం అంటారు. సోమరసం తాగి యజ్ఞం చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందులో కలియుగంలో లాంటి యజ్ఞాలు చేయటం చాలా కష్టం, పూర్వకాలంలో సులభం కొంచెం. ఈ పురంధరుడు అంత గొప్పవాడు, ఆయన భార్య అంత గొప్పది. వాళ్ళకి ఒక్కడే కొడుకు అన్నమాట. వాడికి మాధవుడు అని పేరు పెట్టారు. వాడు కూడా వేదాలు అవి చదివాడు, మంచివాడు, శాస్త్ర పండితుడు. అతని భార్య పేరు చంద్రరేఖ, పరమ సౌందర్యవతి. వీళ్ళకి కొన్ని ఇబ్బందులు వచ్చాయండి. ఏమిటంటే పూర్వం అత్తగారు ఉండగా భర్త దగ్గరికి వెళ్ళేది కాదు భార్య. కొన్ని వాళ్ళైనా ఏమేమి మీ ఆయన మీరు హాయిగా మాట్లాడుకోండి అనవచ్చుగా అనేవారు కాదు. కొంచెం అత్తలు కోడళ్ళని బాగా ఏడిపించేవారు. కోడలకేమో ఎప్పుడు భర్త దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు. ఏ రాత్రికో కొంపలో ఉన్న చాకరీ అంతా చేశాక అప్పుడు భర్త దగ్గరికి వెళ్ళేవారు. అలిసిపోయి నిద్రపోయేవారు. దాంతో భర్తలకి కొంచెం భార్యల మీద విసుగొచ్చేది. కాబట్టి పెళ్ళయ్యాక భార్యాభర్తలు సుఖంగా ఉండేలా చెయ్యకపోతే అత్తగారు వచ్చే జన్మలో అడవిలో కోరలు లేని పాములై పుడతారట, తిండి లేక అల్లాడిపోతారట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కోడళ్ళని అత్తలు ఏడిపించకూడదు. మొగుడు పెళ్ళం సుఖంగా ఉంటే కలిసి ఉండండి అని చెప్పాలి. కానీ ఒరే నాయన మీ ఆవిడ మాట విని నన్ను చూడడం మానేయకే అని చెప్పి పిల్లవాడిని రెచ్చగొట్టి పెళ్ళాన్ని కొట్టించి తిట్టించారంటే అడవిలో కోరలు లేని పిచ్చి పాములై పుడతారట. వాళ్ళకి తిండి ఉండదట. ఈవిడ కర్మ ఈ చంద్రరేఖకి అత్తగారి యొక్క పోరు కొంచెం ఉన్నది. తెలుసో తెలియకో అత్తగారు ఈ మూడు పిల్లల్ని ఎక్కువ కలవనిచ్చేది కాదు. దాంతో ఈ మాధవుడికి కామోద్రేకం పెరిగేది. సమయానికి భార్య అందుబాటులో ఉండేది కాదు. చాలా బాధపడ్డాడు కొంతకాలానికి వాడు. శరీర ధర్మాలు కొన్ని ఉంటాయి కదా, ధర్మ ప్రకారంగా భార్యతో సుఖాలు అనుభవించడం అది న్యాయమే. ఆ యోగం వీడికి లేకపోయింది. ఒకసారి వీడికి తీవ్రమైన కామం పుట్టింది. అది పగటి వేళ. అందుకని చంద్రరేఖ ఈ పూట నా దగ్గరికి రమ్మన్నాడు. పగటిపూట రతిక్రీడ నిషిద్ధం, నే రాను అని భయపడిపోయి రానంది ఆవిడ. వద్దని చెప్పినా సరే రాకపోతే నేను చచ్చిపోతాను, తట్టుకోలేకపోతున్నాను ఈ కామం అన్నాడు. అయితే ఒక పని చేద్దామండి, ఇంట్లో ఉండగా అత్తమామలు ఎదురుగుండా పగటిపూట గదిలో తలుపు వేసుకోవడం ధర్మం కాదు. మీ నాన్నగారు మధ్యాహ్నం పూట యజ్ఞంలో కూర్చుంటాడు, అప్పుడు మీ అమ్మగారు కూడా అక్కడే కూర్చుంటుంది. ఓ 2 గంటలు మన జోలికి రారు. ఆ సమయంలో నేను సువర్ణముఖి నదీ తీరానికి వస్తాను ఈ కాళహస్తిలో. నదీ తీరంలో పెద్దగా ఆ రోజుల్లో జనం ఉండేవారు కదా, తక్కువ జనం ఉండే రోజులు కదా, ఏ పొదలోనో మీ కామాన్ని తీర్చుకోండి అని. ఓ ఇది బాగానే ఉందన్నాడు ఆయన. వీడు యజ్ఞానికి వెళ్ళగానే వీడు ముందు బయలుదేరాడు. ఆవిడేమో 11 గంటల వేళ రమ్మన్నాడు. ఇతడు ముందు వెళ్ళి సువర్ణముఖిలో స్నానం చేసి ఎప్పుడు భార్య వస్తుందా అని ఓ చోట ఎదురు చూస్తున్నట్ట. ఈమె కూడా స్నానం చేసి అత్తామామలకి యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి మంచి అలంకారం చేసుకుని ఓ బింది పుచ్చుకొని నీళ్లు తెస్తున్నాను అత్తయ్య, సువర్ణముఖికి వెడుతున్నానని నీళ్ల కోసం బయలుదేరినట్టుగా బయలుదేరింది. అలాగే వెళ్ళి రాంది ఆవిడ. ఈవిడు రావడానికి 1 గంట టైం పట్టిందిగా ఈలోపు వీడు రేవు దగ్గర కూర్చున్నాడు, ఎప్పుడు వస్తుందా భార్య అని. ఆ సమయంలో అక్కడికి ఒక చండాల స్త్రీ వచ్చింది. అప్పుడే చచ్చిపోయిన ఒక జంతు చర్మం ఒలిచి దానితో చెప్పులు కుట్టుకోవడానికి ఆ చర్మాన్ని ఇంటికి పట్టుకెడుతోంది ఆవిడ. నల్లగా ఉంది, విచిత్రమైన జుట్టుతో ఉంది. ఆ చండాల స్త్రీని చూడగానే వీడికి ఎక్కడ లేని వ్యామోహం కలిగిందిట. ఇదే యోగం అండి. తా వలచింది రంభ అన్నారు. ఇతని భార్య ఎర్రగా మెరిసిపోయే తామర పువ్వు రంగులో ఉంటుందిట. ఈ చండాల స్త్రీ నల్లగా ఉంటుంది. ఆవిడ జుట్టు అందమైన జుట్టు, ఈవిడదేమో విచిత్రమైన దెయ్యపు జుట్టు. అయితేనే ఈ పూట ఈవిడికి ఈ చండాల స్త్రీ మీద వ్యామోహం కలిగింది. ఈ చండాల స్త్రీ కొంచెం జ్ఞానం కలిగిన స్త్రీ. ఆవిడ వీడి వికారపు చూపులు చూసింది. వీడు ఇలా చూడడం అలా చూడడం, తాను చర్మం ఒలుస్తూ ఉంటే ఈ చీర జారిపోతూ ఉంటే వక్షస్థలం మీదకి అతను దృష్టి వెళ్ళడం చూసింది. వెంటనే కొంచెం పక్కకి తప్పుకుంది. వెంటనే వాడేం చేశాడు, దాని వెంటబడ్డాడు. ఈలోపు భార్య వచ్చేసింది చంద్రరేఖ. ఆమెను ఆ సమయంలో చూస్తూ ఉంటే పగడాలు కెంపులు ఆవిడ రూపంలో ఉన్నట్టుగా కనపడుతుంది. ఆవిడ పెదవులు ఎర్రగా పగడల్లా మెరిసిపోతున్నాయి, దొండపండు లాంటి పెదాలు, తెల్లని పళ్ళు, అందమైన జుట్టు, సన్నని నెలుగుతో పరమసుందరి చంద్రరేఖ అతని భార్య వచ్చింది. ఈ చండాల స్త్రీ మీద వ్యామోహం పడిపోయాడు కదా వీడు, అందుకని భార్యామణి ఇప్పుడు ఎందుకు వచ్చామన్నట్ట. అదేమిటండి, మీరే కదండి ఇంట్లో ఎవరికి చెప్పకుండా రమ్మన్నారు, కామోద్రేకంతో ఉన్నాను అంటే వచ్చానగా అలా అన్నానా, పగటిపూట రతి నిషిద్ధం, అప్పుడు ఏదో అలా అన్నాను, ఇప్పుడు వచ్చాక నాకు జ్ఞానోదయమైంది, ఆలస్యం చేయకుండా బిందితో నీళ్లు ముంచుకుని ఇంటికి పో అనగానే నిజంగానే అలా అంటున్నారా అండి, ఇంటి దగ్గర మనకి స్వేచ్ఛ లేదుగా అందుకే వచ్చానగానే నీ మొహంలో ఉంది, ఆలస్యం చేయకుండా నీళ్లు ముంచుకుని ఇంటికి పోకపోతే మా అమ్మ నాన్న నీ మీద కోపగిస్తారు. పగటిపూట స్త్రీ సాంగత్యం ఎంత దోషం, మనం చదువుకున్న వాళ్ళం ఆ మాత్రం తెలియదా అన్నట్ట. అమ్మయ్య మా ఆయనకి జ్ఞానోదయం అయింది అనుకుంది ఆవిడ. ఈయన జ్ఞానోదయం వేరే ఉందని తెలియదు, అందుకని మా ఆయనకి జ్ఞానోదయం అయ్యింది అనుకుని అమ్మయ్యాననే నీళ్లు బిందెతో ముంచుకొని ఇంటికి పోయింది. ఆవిడ అలా పంపేసి అంటే ఈవిడ మీద కంటే ఆవిడ మీద వ్యామోహం వల్ల కట్టుకుని పెళ్ళడానికి ఎంటేశాక ఇంటికి. ఇవి ఎర్రి వ్యామోహాలు ఉంటాయండి కొన్ని, అందుకని పంపి ఇప్పుడు ఈ చండాల స్త్రీ వెంట పడ్డాడు. ఆ చండాల స్త్రీ ఈయన చూడగానే లేచింది, కొంచెం పక్కకెళ్ళి ఒక నమస్కరించింది. అప్పుడు ఆయన ముఖం తిప్పుకుని వెళ్ళిపోతావేం, నాకు నమస్కరించి అలా వెళ్ళిపోవడం సంస్కారం కాదు, నేను నీకోసమే వచ్చానన్నట్ట. వీడి వికారం బాగా కనిపెట్టింది ఆవిడ, అందుకని ధరణీ సురేంద్ర మేదవ్వుగా జనుచున్న నీ వంచుకిటురాను నీతి కాదు. బ్రహ్మణోత్తమ వేదం చదువుకున్నవాడి, నేనేమో నువ్వెక్కడ నన్ను అంటుకుని పాడవుతావో, నేనేమో చర్మంతో మాంసంతో ఉన్నాను, నువ్వు స్నానం చేసి పవిత్రంగా ఉన్నావని నీకు దూరంగా పెడుతున్నాను, నువ్వేమో మీద మీదకు వస్తున్నావు, ఇది నీతి కాదు, నన్ను ఎవరనుకున్నావో ఏమిటో, నేను చండాల స్త్రీని, మాకు ఈ చచ్చిపోయిన జంతువుల మాంసం ఇష్టం, ఈ చర్మం అంటే ఇష్టం అంది. నువ్వెవరవైతే నాకెందుకు, నేను నిన్ను ప్రేమించాను, నీ పేరు నీ ఊరు ఇవేం అక్కర్లేదు, నువ్వే నాకు కావాలన్నాడు. మహాత్మా నీ భార్య ఇప్పుడు ఇక్కడికి రావడం, ఆవిడను నువ్వే ఇక్కడికి పిలిచినట్టు, ఆవిడ్ని వెనక్కి పంపుతున్నట్టు మీ సంభాషణ వల్ల నాకు అర్థమయ్యింది. అసలు ఆ స్త్రీని చూసావా, దేవతలు కూడా ఆవిడికి సాటి రాదు, పరమ సౌందర్యంతో అప్సరసలను తిరస్కరించే సౌందర్యంతో ఉన్న భార్యని పంపి నల్లని నా చర్మం మీద వ్యామోహం పొందేవేమిటయ్యా నీ కర్మగాలి అంది. కర్మగాలి ఈ చర్మాన్ని చూసి ఎలా ప్రేమించావనగా, ప్రేమకి చర్మం ఏమిటి, ముఖం ఏమిటి, జుట్టు ఏమిటి, నేను నిన్ను వలచాను, తా వలచింది రంభాని వినలేదా అన్నట్టే. మరి పిచ్చాడా, నేను చండాల స్త్రీని, నన్ను కనుక పట్టుకుంటే నువ్వు పాడైపోతావు కదంటే నాకు ఇదేం వద్దు, నా వేదములు పోయినా పర్వాలేదు, పాండిత్యం పోయినా పర్వాలేదు, జాతి యాతు రసాతలం, నా జాతి పాతాళానికి తొక్కబడినా పర్వాలేదు, నేను నిన్ను ఇప్పుడు ప్రేమించాను, నువ్వు దొరక్కపోతే చచ్చిపోతాను, ఇంతకీ నీ పేరేమిటి అన్నాడు. ఇప్పుడు నన్ను కొంతలా అంటారు, నువ్వు పాడైపోదాం అనుకున్నా నిన్ను పాడు చేయడం నాకు ఇష్టం లేదు, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క నేను పాడైపోతానంటే మాత్రం మేము పాడవనిస్తామన్న మాట విన్నాయన హాయిగా వెళ్ళిపోనగా విడిచిపెట్టలేక దగ్గర దగ్గరికి వచ్చేసేట. రాకు అంటుంది ఆవిడ, పోకు అంటాడు ఈయన, రాకు పోకు రాకు పోకు. దీంతో కొంతసేపు చిరాకు నడిచింది అక్కడ. చివరికి ఆవిడ వెళ్ళిపోతుంటే ఈయన ఏమన్నాడు తెలుసా మాధవుడు, భామా నీ వంటి సుందరిన్ బ్రహ్మదేవుడు అంత్యజాతిని పుట్టించి అడవిలోన కాచినటువంటి వెన్నెల కరణి చేసే ఇందుగా విధిని ఏమందు ఇందువదనా. ఓ సుందరీమణి, నీ వంటి సుందరిని నేను పుట్టాక ఒక్కనాడు చూడలేదు, ఆహా నిగనిగలాడుతున్న నీ నల్లని చర్మము, ఆ గిరజాల జుట్టు, శంఖం వంటి ఆ మెడ, ఆ చక్కని బొజ్జ, ఇవి చూస్తుంటే నాకు లజ్జిపోయి నీ వెంట పడబుద్ధేస్తోంది. నీ వంటి సుందరీమణిని బ్రహ్మదేవుడు అన్యాయం చేసి ఈ చండాల స్త్రీగా సృష్టించాడు. ఈ బ్రహ్మగారికి అన్నీ ఇలాంటి పాడు బుద్ధులే. అడవి కాచిన వెన్నెల అయిపోయింది నీ సౌందర్యం. అడవిలో వెన్నెలు కాస్తే లాభం ఏమిటి? సిటీలో కాస్తే అందరూ ఆనందంగా ఎంజాయ్ చేస్తారు, అవునా? అలాగే నీ వంటి సుందరిని ఈ వంశంలో పుట్టించిన బ్రహ్మది తప్పు తప్ప నీది నాది తప్పు కాదు. అసలు తాను వలచేక కులం మతం చూడకూడదు. సముద్రంలోంచి రత్నాలు పుడతాయి, ముళ్ళ చెట్లకి అందమైన గులాబీ పువ్వులు కాస్తాయి, అలాగే కుట్టే తేనెటీగలు ఉన్న చోటే మంచి తేనె పట్టు ఉంటుంది, తేనె ఉంటుంది. నీవు చండాల స్త్రీవైన నీలో సౌందర్యం అనే ఒక రత్నం ఉన్నది. నేను నిన్ను విడిచి బతకలేను. ఇదిగో నువ్వు నన్ను వదిలేవంటే నేను చచ్చిపోతాను, బ్రహ్మహత్య పాపం చుట్టుకుంటుంది అన్నట్టు ఏకంగా. అప్పుడు మళ్ళీ కొంతల మాధవర్తి వాదించింది, ఎందుకు ఇతడు అనవసరంగా పాడైపోతాడేమో, జపం తపమ్మ అని భ్రష్టుడు అవుతాడేమో అని. ఏమంది? వినియది భీతి నొందుచు వివేకముతో ద్విజుమోముదో చిట్ల నియను జారకాంతను మహావిష సర్పమునంటి ఎవరై నన్ను కడతేరినారే. నిన్ను నమ్మిన భార్యను వీడి నన్ను పొందిన ఇహము పరంబు చెడు ధీరతతోచను బ్రాహ్మణోత్తమా. నువ్వు బ్రాహ్మణోత్తముడి, అందుకే నేను నిన్ను పొందడానికి భయపడుతున్నాను. కొంచెం నా తెలివితేటలతో ఆలోచించి చెబుతున్న మంచి మాటలు విను. మేము జారకాంతలు, డబ్బిచ్చిన వాడిని పొందుతాం. ఇలాంటి వేశ్యని, మహావిషసర్పాన్ని తాకి ఎవడైనా బతుకుతాడా? భయంకర విషసర్పమును ముట్టుకుంటే అది కాటేస్తుంది, ఆ విషం వల్ల చస్తారు. మాబోటి వేశ్యలను పొందినవాడు ఇటు ఆరోగ్యము ధనము పోయి భ్రష్టులై నశించిపోతారు. నిన్ను నమ్మిన భార్యని విడిచిపెట్టి, సుందరిని విడిచిపెట్టి, సుందరిని విడిచిపెట్టి మందరిని నన్ను కొట్టుకుంటావా? నేను మందర్ లాంటి దాన్ని, ఆవిడ సుందరి, తొందర నీకెందుకు, వెళ్ళిపో. మహాత్మా, మనిషి కామం పుట్టినప్పుడు ఇంద్రియ నిగ్రహంతో ఆత్మధైర్యంతో భ్రష్టత్వం పొందకుండా తనను తాను కాపాడుకోవాలి. ఆ మాత్రం ధైర్యం లేదా నీలో? ఇంద్రియ లోలుడిగా ధృతి పొందలేవా? చండాల స్త్రీ సంగమం వల్ల వచ్చే పాపం గురించి ఎంతోమంది చెప్పిన మాట వినలేదా? నా మాట విను. నీ దగ్గర వేదం ఉన్నది, నా దగ్గర జోదం ఉన్నది. నీ దగ్గర పవిత్రత ఉన్నది, నా దగ్గర అపవిత్రత ఉన్నది. నువ్వు 10 సార్లు స్నానం చేసి శుచిగా ఉంటావు, నేను ఎప్పుడు ఈ శవాల మధ్యలో, జంతువుల మధ్యలో, ఎముకల మధ్యలో ఉంటాను. నువ్వు పట్టుబట్టలు కట్టుకున్నావు, నేను చర్మాలు కట్టుకుంటాను. మాకు తాగుడంటే ఇష్టం, మద్యం తాగుతాం, మాంసం తింటాం. నువ్వేమో అవి తట్టుకోగలవా? అనగా నీ ముఖంలో తీర్థయాత్రలు కనపడుతున్నాయి, నీ పలుకుల్లో వేదం కనపడుతోంది, నీ కన్నుల్లోనే నాకు మోక్షకాంత కనపడుతోంది, నాకు ధర్మం లేదు, ధైర్యం లేదు, నాకు నీవు తప్ప మరేది వద్దు, నన్ను విడిచిపెట్టు అని వెంటపడి తెగబతిపే లేచాడు. మామూలుగా బతిమాలడం కాదు, ఒక విధంగా ఏడ్చేశాడు. నువ్వు లేకపోతే నేను బతకలేను అన్నాడు. చివరికి ఆవిడ ఏమనుకున్నది? కట్టకట్ట బ్రాహ్మణో ఉత్తముడ కామసుఖం గును కోరి లేని సంకటపడనేల మీ గృహము గ్రక్కున చేరి స్వకీయ భార్యనే పటు ముదమప్పగూడు నన్ను పట్టిన దోషము వచ్చుగాన నన్నెటువలెనంట కోరితి విదేమి అపభ్రమ పుట్టే ఎచ్చటం. అయ్యయ్యో, ఎంత పిచ్చి పని చేస్తున్నావు బ్రాహ్మణోత్తమ. క్షణికోద్రేకంతో తాత్కాలిక కామం కోసం పవిత్ర వంశాన్ని, జపాన్ని, యజ్ఞాన్ని, ధర్మాన్ని, సర్వాన్ని నాశనం చేసుకుంటావా? వెళ్ళు, నీ భార్యతో సుఖించు, నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో, యజ్ఞాలు చెయ్యి అని ఆఖరిసారిగా చెబుతున్నాను. విను, ఈ అపభ్రమలోంచి బయటపడు. ఇది భ్రమ, ఇది పవిత్రత కాదు అపవిత్రత. నీకు పుట్టింది తాత్కాలిక ఉద్రేకం తప్ప శాశ్వత ప్రేమ కాదు అన్నది. అయినా వింటాడేంటండి వాడేమయ్యాడో ఈ దివ్య కథ అంతా రేపటి రోజు కార్యక్రమంలో యథాతథంగా ముచ్చటించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.